अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम्। ఇంకా హిమాలయేతు కేదారం, ఇది చాలా గొప్పది. కేదార క్షేత్రంలో ఇప్పటికీ మనం వరుసగా చెప్పుకోవాల్సిందంటే ఒక కాశీని అట్టే పెట్టాం ఆఖరికి, మిగతా అన్నీ ముందు చెప్పుకున్నాక కాశీని ఆఖరికి అట్టే పెట్టడానికి గల కారణం ఏమిటో రేపు చెప్తాను, ఇప్పుడు చెప్పరు కానీ. ఇప్పుడు ప్రస్తుతం కేదారేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ మధ్యకాలంలో కేదారేశ్వరుడు కొంచెం అలుగుతున్నాడు, మనం మనుషులను చేసే పాపాలకు ఆయనకు కూడా విసుగొచ్చేస్తుంది అన్నమాట. ఒకప్పటి మాట, మహానుభావులు పాండవులంతా ద్వాపరయుగంలో వనవాసం చేయవలసి వచ్చింది. ఎంతటి వాడికైనా పాతకర్మ అనుభవించక తప్పదు కదా, దానికే ప్రారంధము అని పేరు. అనుభవించి తీరవలసిన కర్మకి ప్రారంధం. మంచి సంపదలు సంపాదించారు. దుర్యోధనుడు కపట ద్యోతంలో శకుని ద్వారా జోదం ఆడించి వీళ్ళ దగ్గర సంపదలు లాగేశాడు. దాంతో వీళ్ళు 12 అరణ్యవాసం, 1 అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. పాండవులు అరణ్యవాసం చేస్తూ 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 ఆ సమయంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీల పర్వతం మీద తపస్సుకు వెళ్ళాడు. అర్జునుడు ఇంద్రకీలగిరి ఎందు రసాల తమాల తాళనీ పార్జునలోద్రతిందు కనవామల కీపన సాంబ్రపాటలీ సజ్జ కురంబరుంబ గురు చందన చందన నింబకేతకీ బూర్జ కపిత్త పూర్ణముఖ భూరుఖ పుణ్యతమాశ్రమంబునన్ అని హరవిలాసంలో ఒక్క వద్యంలో అర్జునుడి తపస్సును అంత బాగా వర్ణించారు. అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద రకరకాల అద్భుతమైన దివ్యస్థలాలతో వృక్షాలతో కూడినటువంటి పర్వతం, అదే ఇప్పుడు విజయవాడ వాటికలో ఉన్న ఇంద్రకీల పర్వతం మీద భక్తి శ్రద్ధలతో శివుడి కోసం తపస్సు చేసి పాశుపతాస్త్రం పొందడానికి అఖండ దీక్ష పూనాడు. ఆ సమయంలో పాండవులు తక్కిన 4 ద్రౌపదితో కలిసి బయలుదేరారు. బయలుదేరి హిమాలయ పర్వత ప్రాంగణానికి వెళ్ళారు. దారిలో భయంకరమైన దావాగ్ని పట్టుకుందిట, అడవి కాలిపోవడం మొదలెట్టింది. అడవి కాలిపోతూ ఉంటే వచ్చే అగ్నిని దావాగ్ని అంటారు. అభ్రంకష ధూమాయుత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్ర శిఖాద భ్రష్ట దగ్ధ లోకాద భ్రంభై వచ్చే చూడు దవసికి. దావాగ్ని వచ్చిందిట, ఆకాశమంతెత్తు పొగలు లేచిపోతున్నాయి. ధూమాయుత అభ్రంకష ధూమాయుత అన్నాడంతే, ఆకాశాన్ని మేఘాలను ఒరుసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట ఆ పొగ. అంతెత్తు పొగ లేచిపోయింది, చెట్లు కాలిపోతున్నాయి, చెట్ట పట్ట శబ్దాలతోటి పేలిపోతున్నాయి కట్టెలు, అందులోంచి ఇంత విస్ఫులింగములు నిప్పురవ్వలు లేచి ఎదాపెడా పోతున్నాయి. ఆ అడవిలో ఇరుక్కుపోయారు పాండవులు. పైగా వాళ్లతో పాటు ఋషులు, ధౌమ్యుడు, కులపురోహితుడు, ద్రౌపది, వీరులు ఇంచుమించుగా 1000 ఉన్నారు వీళ్ళంతా. ఇంతమంది అడవిలో చచ్చిపోయే స్థితి వచ్చింది, ఏం చేయాలో అర్థం కాల. అప్పుడు గుర్తుకొచ్చింది ధర్మరాజుకి, వై భీమసేన, ఈ అడవిలో కాలిపోవటం మనకు కరమేమిటి? మీ అబ్బాయి ఉన్నాడుగా ఘటోత్కచుడు, కష్టం వచ్చినప్పుడల్లా రక్షిస్తాను నాన్న అని పుట్టి పుట్టగానే చెప్పి వెళ్ళాడు. కాబట్టి ఒక్కసారి ఘటోత్కచుని పిలవమని కానీ అప్పుడు గుర్తుకొచ్చింది భీముడికి, నాయన కుమార ఘటోత్కచ హైడింబ అన్నాడు. వెంటనే వచ్చేసాడు ఘటోత్కచుడు, మమ్మల్ని అందరినీ ఈ అడవిలో తగలబడకుండా కాపాడు. అరణ్యపురంలో కూడా వస్తుంది కదా మహాభారతంలో, అద్భుతంగా ఒకప్పుడు చెప్పాను నేను, ఇప్పుడు చెబుతున్నాను. మన సివిఆర్ న్యూస్లో రోజు ఉదయం పూట 5:30 నుంచి 6 దాకా భారతం వస్తుంది, శ్రద్ధగా వింటే మీకు మొత్తం మహాభారత కథ అసలు ఒరిజినల్ కథ తెలుస్తుంది అనమాట. అందులో వచ్చిన కథ కూడా ఇది. సార్ వెంటనే ఘటోత్కచుడు ఏం కావాలన్నా అంటే, మమ్మల్ని అందరినీ అడవిలో కాలిపోకుండా సురక్షిత స్థానానికి తీసుకెళ్ళు అనగా, ఏ స్థలము అనగానే ద్రౌపదీదేవి అంది, చల్లగా ఉంటుంది బదరీకి తీసుకుపోను ఆయన అంది. వెంటనే ఆయన ఏం చేశాడు, తన పరివారాన్ని పిలిచాడు. ఆయన పరివారం 1000 వచ్చారు, ఒక్కొక్కడు ఒక్కొక్కడిని భుజం మీద కూర్చోబెట్టుకున్నారు. ఒక్క భీముడిని మాత్రం తండ్రిని ఆయనే మొయ్యగలడు, ఇంకెవరు మొయ్యలేరు. అందుకని భీముడిని తన భుజం మీద పెట్టుకున్నాడు. కొడుకు చక్కగా బలవంతుడై ఉంటే ఆ మాత్రం దిట్టంగా ఉండాలండి కొడుకు అంటే, ఇలా ఉంటే ఉపయోగం ఉంది, వాడు నాన్న ఎత్తుకోలేడు ఆయాసపడుతున్నప్పుడల్లా. అంటే తండ్రిని బలంగా భుజం మీద పెట్టుకుని మొయ్యగలిగే కొడుకు రావడం అదృష్టం ఉన్నారు. ఘటోత్కచుడు లాంటి కొడుకు ఉండడం ఎంత లాభం వచ్చిందో ఇప్పుడు అర్థమైంది. భీముడిని భుజం మీద పెట్టుకున్నాడు, తక్కిన వాళ్ళంతా భుజాల మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎత్తుకున్నారు. రివ్వున పైకి ఎగిరిపోయారు. గంధమాదన పర్వతం దగ్గర వీళ్ళందరినీ దేబెట్టి ఘటోత్కచుడు అదృశ్యమైపోయాడు. దాదాపు 1 కాలం అక్కడ నివసించారట. ఎంత అదృష్టవంతులండి. నరనారాయణ చరణాంబురుహద్వయ భద్రచిహ్న ముద్రిత బదరీతరుషండ మండలాండిత సరణిన్. పూర్వం నరనారాయణులు తపస్సు చేసిన దివ్యస్థలం బదరికావనం అంటే, నరనారాయణులు అక్కడ నిరంతరం తపస్సు చేసి ఇద్దరూ ఒకరే విష్ణుమూర్తి రూపాలే, 2 రూపాలతో అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. శివుడి లింగాన్ని ఇసుకతోటి తయారు చేసి ఆ సైకత లింగాన్ని పూజించారు. అక్కడికి ఎదురుగుండానే అశ్వత్థామ పూర్వజన్మలో వీళ్ళు నరనారాయణులు. అశ్వత్థామ పేరు ఒక ఋషి అంతే. ఆయన పేరు కమ్ములుచుడు. ఆయన ఎదురుగుండా శివపార్వతుల విగ్రహాలు చేసుకుని పూజించాడు. వీళ్ళు ఏం చేశారట, శివలింగాన్ని చేసి ప్రతిష్ఠించి పూజించారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ముందుగా ఆ కమ్ములుచుడు అనే ఋషి దగ్గరికి వెళ్ళాడు. ఏం కావాలో వరం కోరుకోమంటే, నాకు మంచి బలం కావాలి అంటే, నీకు వరం ఇస్తున్నాను, భవిష్యత్తులో ద్వాపర యుగంలో అశ్వత్థామ అనే పేరుతో ద్రోణాచార్యుడి కొడుగా పుడతావు, మంచి బలపరాక్రమాలతో ఉంటావు, చిరంజీవిగా ఉంటావు అని వరం ఇచ్చాడు. అక్కడి నుంచి నరనారాయణుల దగ్గరికి వెళ్ళాడు శివుడు. మీ ఇద్దరిని ఇంక ఏం కావాలని కోరుకోమని అడగను, ఎందుకంటే శివుడికి లింగ పూజ బాగా ఇష్టం. విగ్రహముతో చేసిన పూజ కంటే ఒక కళ్యాణం పెళ్ళి మాత్రమే విగ్రహాలకి. అభిషేకం చేసేటప్పుడు లింగానికి చేసే అభిషేకం విగ్రహానికి చేసే అభిషేకం కంటే 1000 ఎక్కువ ఫలితం ఇస్తుంది. మీరు శివలింగాన్ని సైకత లింగంగా చేసి పూజించారు కాబట్టి మీకు నేను అపార శక్తి ఇస్తున్నాను. ఎంత శక్తో తెలుసా, భవిష్యత్తులో ఎప్పుడైనా మీకు నాకు యుద్ధం వస్తే నన్ను మీరు జయించే శక్తి ఇస్తున్నాను అన్నాడు. అందుకే అర్జునుడు శివుణ్ణి యుద్ధంలో జయించగలిగాడు. లేకపోతే జయించగలడా, శివుడే ఇచ్చాడు వరం, యుద్ధంలో నన్ను కూడా జయించే మహిమ మీకు ఇస్తున్నానన్నాడు. అందుకే అశ్వత్థామ నరనారాయణుల్ని ఏమీ చేయలేకపోవడానికి గల కారణం, ఆయనేమో విగ్రహంతో పూజించాడు. తిక్కరగా రాస్తాడు ద్రోణపర్వంలో, శుభ్రమగు ఉర్ది మృత్తిక సురుచిరంపు ప్రతిమయందున తొలిమే అనభవుని నీవు ఆవహించి పూజించితి అని. ఒక మట్టి ఇసుకతో తయారు చేసిన ఒక విగ్రహం శివుడిది తయారు చేసి నువ్వు పూజించావు. వారలు లింగాధిష్ఠానారూఢులుగా నొనర్చి అర్చించిరి భవ్యారాధన తత్పరమతులై గౌరీపతి నతుల నియమ కల్పన వెలయన్. వాళ్ళు శివుడి లింగాన్ని ఇసుకతో తయారు చేసి పూజించారు. అందుకే అశ్వత్థామ నువ్వు పాండవుల్లో అర్జునుణ్ణి కృష్ణుణ్ణి జయించలేకపోతున్నావు అని వేదవ్యాసుడు ద్రోణపర్వంలో అశ్వత్థామకి చెబుతాడనమాట. అదిగో ఆ స్థలానికి వచ్చి పాండవులు నరనారాయణ ఆశ్రమాన్ని చూచి అక్కడ ఉన్న లింగాన్ని పూజించారు. అశ్వత్థామ పూర్వజన్మలో ప్రతిష్ఠించినది, వాడి పేరు అశ్వత్థామని ఈ జన్మలో తెలియదు వాళ్ళకి. ఆ విగ్రహాన్ని చూచారు, అన్నీ చూచారు. ఒక రోజున వీళ్ళంతా ఈ పర్వతం పైకెక్కి అటు దిగారు. ఇక్కడే ఒక చమత్కారం ఉంది. హిమాలయ పర్వతాల్లో ఆ పర్వతానికి ప్రత్యేకంగా కేదారము అని పేరు. కేదారము లేక మేరువు. ఆ పర్వతానికి ఇటువైపు బదరి, ఎడమ కేదారేశ్వరం ఉంది. అంటే ఒకే పర్వతానికి రెండు కోణాలు అవి. కానీ చుట్టూ తిరిగి రావడం వల్ల మనకు 300 కిలోమీటర్ల ప్రయాణం చేయవలసి వస్తుంది. పాండవులు శక్తివంతులు కనుక కొండ ఎక్కి యువతుల నుంచి అవతలకి దిగారట. దిగ్గానే అక్కడ అద్భుతమైన దృశ్యం కనపడింది. ఒక చక్కని పర్వత ప్రాంతం, కొద్దిగా సమతలంగా ఉంది. ఎటు చూచినా మంచు. ముందు ఆ మంచులో స్నానం చేశారు. అక్కడ తెల్లని స్వచ్ఛమైన ఒక రూపం కనపడింది. ఆ రూపం చూస్తూ ఉండగా శివుడి రూపంలో కనపడింది వాళ్ళకి, లింగ రూపంలో. వెంటనే ఇదేదో శివలింగంలో ఉందని దగ్గరికి వెళ్ళారట పాండవులు. అప్పటిదాకా శివలింగాకారంలో కనిపించినటువంటి ఒక రాయి చూస్తూ ఉండగా ఒక ఆబోతుగా మారిపోయి చెంగు దూకి పారిపోవడం మొదలెట్టింది. అలా పారిపోతూ ఉంటే భీముడు మొండాడు. శివుడు మనల్ని మోసగించి పారిపోతున్నాడు అన్నయ్య, ఎక్కడికి పారిపోతాడు, వాడి సంగతి నేను వస్తాను అన్నట్ట. వాడు అనకూడదురా బాబు అంటున్నాడు ధర్మరాజు. అయినా సరే, మా నాన్న శివుడు అంటే అందరికీ తండ్రి అని శివ పారిపోకు పారిపోకు అంటూ అరుచుకుంటూ వెంటబడ్డాడు. శివుడు కొండ చుట్టూ తిప్పాట. శివుడితో పాటు ఈయన పరిగెత్తాడు. శివుడితో పరిగెత్తడం ఎవడ వల్ల అవుతుందండి? అందులో ఆయన ఎద్దు రూపంలో తిరుగుతుంటే భీముడు అక్కడే మొండాడు. శివ 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 అనుకుంటూ వెంటబడిపోయాట. శివనామస్మరణ చేస్తూ వెంటబడి మొత్తం మీద చటుక్కుని తోకను పట్టాడు. ఆ తోకను పట్టే సమయానికి శివుడు ఒక్క దూకు దూకాడు. ఆ దూకడంలో తోక మాత్రం మొదలంతా తెగిపోయి చేతిలోకి వచ్చేసింది భీముడి చేతిలోకి. మిగతా రూపం మాయమైపోయింది, తోక మిగిలింది. నువ్వు మాయమైపోయినా నీ తోక కూడా నాకు లింగమే అని వెంటనే ఆయన ఏం చేశాడు, ఇందాక శివలింగ రూపం కనిపించిన స్థలానికి వచ్చి ఈ తోకని ఇలా చుట్టి దాని మీద నీళ్లు పోసేసి ఓం నిధనపతయే నమః అంట మొదలెట్టాడు. చూస్తూ ఉండగా తోక ఆ రాయిలో ఇరుక్కుపోయి ఇవాళ మనం చూస్తున్న కేదారేశ్వర లింగ స్వరూపం ధరించింది. అద్భుతం, అది భీముడి దయ. అప్పుడు పాండవులు తెల్లబోయి, మొండాడు రాజు కంటే బలవంతుడురా, మేమైతే ఇలా పట్టుకోలేము. ఎలా పట్టుకున్నామంటే, అన్నయ్య శివుడు ఉబ్బులింగడు, ప్రేమతో లొంగుతాడు. ఆయన వెంటబడి శివ నేను నిన్ను పట్టుకుంటానంటే మనం అలసిపోతామని తెలిసి అలసిపోకుండా దర్శనం ఇస్తాడు. శివుడికి ఉన్న లక్షణం ఏంటండి అది, మనం అలసిపోతే ఆయన బాధపడిపోతాడు. కాకపోతే శివశివ శివశివ అనాలి, అది ఒక్కటి మాత్రం అనాలి. అస్తమాటు హరహర శివశివ అంటూ స్మరణ చేసి మనం ఆయన వెంటబడితే దర్శనం ఇవ్వకుండా ఉంటాడా? ఇవాళ మనకి శివలింగాన్ని చూడాలనిపించింది అనుకోండి, శివశివ శివశివ అనుకుంటూ వెడితే హాయిగా దర్శనం అవుతుంది. అలా కాదు, నిజంగా ముట్టుకోవాలనుకుంటే ముట్టుకునేలా చేస్తాడు. కానీ ఇవాళ నేనేం చేశాను, దర్శనం అయితే చాలని బయలుదేరా. ఎంత ప్రయత్నించినా దర్శనం అయితే చాలని వెళ్ళామంటే దర్శనం మాత్రమే అవుతుంది, ముట్టుకోలేవు. అదే ముట్టుకోవాలనుకుని వెళ్ళు, నీకు గ్యారంటీగా ఇస్తాడు. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నమాట, ఆ శివుడి దగ్గరికి వెళ్లే ముందు నీ సంకల్పము ఎలా ఉంటే అలా అవుతుంది, కాకపోతే సంకల్పం సరిగ్గా చేసుకోవాలి. నేను అలా చేశాను, ఆయన దొరికాడనగానే వెంటనే వీళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. ఆ ప్రార్థనకి వెచ్చుకుని ఈశ్వరుడు, నా తోక ఈ పాషాణ రూపంలో ఉంది, ఈ తోకలో ఓ చోట కుచ్చు ఓ చోట ఎముకలు ఓ చోట అవి ఉంటాయి కనుక ఈ రాయి ఎగుడుదిగుడుగా ఉంటుంది. ఈ ఎగుడుదిగుళ్లతో విశాలంగా భీముడు చుట్ట చుట్టడంలో సరిగ్గా లేదు, అందుకని ఈ లింగం సమతలంగా ఉండకుండా నున్నగా ఉండకుండా విచిత్ర పాషాణంగా కలియుగాంతం వరకు ఇక్కడ కొలువయి ఉంటుంది. ఈ ప్రాంతం కేదార ప్రాంతం కనుక ఈ కేదార ప్రాంతంలో ఉన్న ఈశ్వరుడి కనుక కేదారేశ్వరుడి అని పిలువబడతాను. ఈ భీముడి పేరు మీదుగా నేను భీమేశ్వరుడిగా కూడా ప్రసిద్ధికెక్కుతాను. మీరు నా భక్తులు, భవిష్యత్తులో ఇక్కడికి వచ్చి మోక్షం పొందండి. ఆ మోక్షం పొందేటప్పుడు మీరందరూ మీ విగ్రహాలని ఇక్కడ విడిచిపెట్టి పెడతారు, ఆ విగ్రహాలు కలియుగాంతం వరకు ప్రజలకు దర్శనమిస్తాయి అన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళందరూ పూజించారు. పూజించిన తర్వాత అక్కడి నుంచి ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకున్నాడు మహానుభావుడు. భీమసేనుడు సౌగంధిక పుష్పాలు తెచ్చారు, పూజ చేశారు. చాలా పెద్ద ఘట్టం అది. ఇంకా చిట్ట చివరి శరీరం విడిచిపెట్టాలి. పాండవులంతా యుద్ధం అయిపోయింది, పట్టాభిషేకం అయిపోయింది. ధర్మరాజు గారికి చాలా కాలం పరిపాలించాడు. ఇంకా శ్రీకృష్ణుడు అవతార సమాప్తి అయిపోయాక లోకంలో అల్లకల్లోలు ఎక్కువైపోయిందిట. శ్రీకృష్ణుడి శరీరం విడిచిపెట్టడంతో విగ్రహాలకు ఉక్కుపోత వచ్చి చెమట పట్టిందన్నారు. దేవాలయంబుల దేవ విగ్రహములకు ఒక్కపోతగా ఉక్కు మిగిలి చెమట రగిలే. పోతన గారు భాగవతంలో రాస్తారండి, చాలా ఆశ్చర్యం అన్నమాట. దేవాలయాల్లో విగ్రహాలకి ఒక్క తగిలి చెమట పట్టిందిట. గుళ్ళు మూసేశాక విగ్రహాలకి చెమట పట్టడం ఏంటి? మనకంటే ఫ్యాన్ లేకపోతే చెమట పడుతుంది, కొందరికి ఫ్యాన్ ఉన్నా చెమట పడుతుంది లోపల ఉన్న కొవ్వు పదార్థాలను బట్టి. కానీ అక్కడ దేవాలయాల్లో విగ్రహాలకు చెమట పట్టడం ఎక్కడ ఉండదు. శ్రీకృష్ణుడు అవతారం చాలించగానే విగ్రహాల నుంచి చెమట వచ్చింది.
ఒక కాలమందు పండు పంటలు వేరొక కాలమందున్న పండకుండే.
ఒక కాలంలో పండే పంటలు మరో కాలంలో పండడంలా. కరువు వచ్చేసింది, ప్రపంచమంతా నాశనం అయిపోయింది. ఆ స్థితిలో ఇంకా ధర్మరాజు శ్రీకృష్ణుడు లేని ఈ రాజ్యంలో మనం ఉండలేం అని పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసి నేను మహాప్రస్థానానికి వెళ్ళిపోతున్నాను, మహాప్రస్థానం అంటే చివరిగా శరీరం విడిచిపెట్టడానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆయనతో పాటు ఎవరెవరు వెళ్ళారు? ముందు ధర్మరాజు, వెనక భీముడు, ఆ వెనక అర్జునుడు, అర్జునుడు వెనక నకులుడు, నకులుడు వెనక సహదేవుడు, ఆ వెనుక ద్రౌపది. ఒక్క ధర్మరాజు గారికి పక్కన ఒక్క కుక్క మాత్రం బయలుదేరింది, ఇంకెవ్వరూ లేరు. పాండవులు 5 ప్లస్ ద్రౌపది ఒక కుక్క, వెరసి 7. అందరినీ విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళిపోయారు, కేదారం వచ్చారు. అప్పుడు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో మందాకిని జలం ఉంది అక్కడ, ఆ మందాకిని జలంతో అభిషేకం చేసి, పరమేశ్వర నీ ధర్మమానని మేమందరం 128 సంవత్సరముల 6 నెలల పాటు బతికాం, ఇంకా చాలు శరీరం విడిచిపెట్టి పునర్జన్మ లేకుండా చేసుకోవాలి అని భక్తి శ్రద్ధలతో పంచామృతాలతోటి మందాకిని జలంతోటి అక్కడ దొరికిన పుష్పాలతోటి భక్తితో పూజించారు. శ్రీ కైవల్య పదం ప్రసాదించే దివ్యలింగం కేదారలింగం అంటే. అందుకని నమస్కారం చేసుకున్నాయి, పూజించగానే ఈశ్వరుడు ప్రత్యక్షమై మీకు శుభం కలుగుతుంది, మీరందరూ శరీరాలు ఇక్కడే విడిచిపెట్టేస్తారు ఒక్కరు తప్ప అని పలికి, నాయనలారా ఈరోజు నుంచి ఈ ప్రాంతంలో మీ విగ్రహములు శాశ్వతంగా నా ఆలయం చుట్టూ కొలువై ఉంటాయి, చివరికి మీ తల్లి కూడా ఇక్కడే ప్రత్యక్షమవుతుంది, ప్రజలందరూ వచ్చినప్పుడు మిమ్మల్ని దర్శించి వాళ్ళు తరిస్తారు అన్నాడు. అందుకే ఇప్పుడు కేదారంలో చూసారో చుట్టూత ద్రౌపది, ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, కుంతి కూడా ఉంటుంది ఆఖరి. అందరూ అక్కడ ఈశ్వరానుగ్రహంతో విగ్రహ రూపంలో వెలిశారు. కలియుగాంత వరకు మనం అక్కడికి వెళ్ళినప్పుడు పాండవులను కూడా చూడవలసిందే. పాండవులను చూడకుండా కేదారేశ్వరలింగాన్ని చూడటం అంటే ద్రోహం, ఎందుకంటే భీముడు దైవంలో వచ్చిన జ్యోతిర్లింగం అండది. అందులో జ్యోతిస్వరూపాన్ని ఇమిడ్చి భీముడు పెట్టిన తోకని జ్యోతిర్లింగంగా మార్చి మనల్ని రక్షిస్తున్నవాడు. అక్కడ చెయ్యరాని పాపాలు చేస్తే మాత్రం ఆయన సహించడు, క్రోధావేశంతో చూస్తాడు. అక్కడి నుంచి వీళ్ళు ఇంక ముందుకు వెళ్ళారు. అది మహాప్రస్థానం అంటే అసలైంది. శంకరాచార్యులు వారు ఎక్కడ అదృశ్యమయ్యారో ఆ ప్రాంతం, మీరు కాదు నేను కాదు ఎవ్వరం కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళలేము. కొంత దూరం వెళ్ళాక అక్కడికి వెళ్ళేసరికే తలప్రాణం తొక్కొస్తుందో చలికి. ఇంకా ముందుకెళ్ళి డీప్ హిమాలయాస్, తీవ్రమైన హిమాలయ పర్వతాల లోపలికి వెళ్ళడం ఎవడవల్ల అవుతుంది. అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు, శరీరం విడిచిపెట్టి మోక్షం పొందుదామని. హఠాత్తుగా ద్రౌపదీదేవి ఢామ్మని కింద పడిపోయింది. అప్పుడు భీముడు, అన్నయ్య ద్రౌపది పడిపోయింది అన్నాడు. నిజానికి ద్రౌపది అన్నా పాండవులన్నా ప్రాణం ధర్మరాజుకి, ఎవరు లేకపోయినా బతకను అనేవాడు ఆయన. మీలో ఎవరు లేకపోయినా నేను బతకలేనరా అనేవాడు. ఇవాళ ద్రౌపది పడిపోతే ఆయన ఏమన్నాడో తెలుసా? భీముడు, అన్నయ్య ద్రౌపది పడిపోయిందంటే అంతేనాయనా, తప్పదు ఇక శరీరం విడిచిపెట్టాలన్నట్టు. అక్కడికి వ్యామోహం లేదు, నిర్వికారం, ధర్మాత్ముడండి. ఒక స్థాయి దాటితే ఇంకా భార్య లేదు, భర్త లేదు, అన్నలు లేరు, ఇవన్నీ విడిచిపెట్టేయాలి ఎవరైనా సరే. ఎంతవరకు ప్రేమ ఉండాలో అంతవరకే ఉండాలి, అతిగా పెట్టుకోకూడదు. భవబంధ విముక్తి అంటారు దాన్ని. జ్ఞానులు మాత్రమే సంసారంలో ప్రాణుల మీద విమోహాన్ని విడిచిపెడతారు. లేకపోతే పిల్లల్ని తలుచుకుని, కుక్కల్ని తలుచుకుని, ఇల్లు తలుచుకుని చివరికి వాళ్ళు నరకం పాలైపోతారు. నువ్వు ఎంత గింజుకున్నా రమ్మంటే వస్తారటండి వాళ్ళు.
మాయామేయ జగంబే నిత్యమని సంభావించి మోహం నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం బుండునందాక ఎంతో ఎల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందున్ ఇప్పుడిందు కట్టెలను కాలుచో ఆ ఎల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్.